ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా డిసెంబర్ 25, 2009 స్వామివారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు వింటారు. తదుపరి శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి చెందిన 1500 మంది పూర్వ విద్యార్థులు ఆంగ్ల నూతన సంవత్సరాన తమ సాయిమాత ఒడికి చేరి ప్రేమపూర్వకంగా సమర్పించిన కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను గురించి మీరు వింటారు. తదుపరి శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు లీలా కైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమతత్వం మరియు మానవాళికి స్వామి అందించిన సేవలపైన ప్రసంగిస్తారు. ఇప్పుడు డిసెంబర్ 25, 2009 స్వామివారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు వింటారు.
సంవత్సరంలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో జరిగిన క్రిస్మస్ వేడుకలపై నివేదిక వింటారు. ఓం శ్రీ సాయిరాం. ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో జరుపుకునే అనేక పండుగలలో క్రిస్మస్ ఒకటి. ప్రతి సంవత్సరం జరిగినట్టే 2009 సంవత్సరంలో కూడా అత్యంత వైభవోపేతంగా ఈ వేడుకలు జరిగాయి. స్వామి దివ్య సన్నిధిలో ప్రతి క్షణం నిత్య కళ్యాణం పచ్చతోరణమని నిరూపించాయి. ఈ సంవత్సరం కొంగొత్త కార్యక్రమాలతో వినూత్నమైన రీతిలో క్రిస్మస్ జరుపుకోవటం వల్ల భక్తులు, ముఖ్యంగా విదేశీయులు అమితంగా ఆనందించారు. క్రిస్మస్ సమయంలో రాష్ట్రంలో ఉద్యమాలు, అలజడులు చెలరేగడం వల్ల రోడ్డు రవాణా సౌకర్యాలు కుంటుపడ్డాయి. చాలామంది భక్తులకు ప్రశాంతిని చేరుకోవటం కష్టతరమైంది. అయినా ఎంతో ఉత్సాహంతో 6,000 మందికి పైగా విదేశీ భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. రోడ్డు రవాణా వ్యవస్థ కుంటుపడినా భక్తుల భక్తి విశ్వాసాల కారణంగా సాయికుల్వంత సభామంటపం ఎప్పటిలా భక్తజన సందోహంతో నిండిపోయింది. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా సాయికుల్వంత సభామంటపాన్ని నయన మనోహరంగా అలంకరించారు. ఈ అలంకరణ బాధ్యతను అలంకరణలో అత్యంత ప్రతిభావంతుడైన అమెరికా నివాసి మహేష్ రాయ్కి అప్పగించారు. విశేషమేమిటంటే ఒకమారు స్వామి మహేష్ రాయ్కి స్వప్నంలో సాక్షాత్కరించి తన నివాసాన్ని అలంకరించమని ఆదేశించారట. అందువల్లనేమో ఈ సంవత్సరం సాయికుల్వంత సభామంటపం అలంకరణ సర్వాంగ సుందరంగా ఉంది. డిసెంబర్ 24వ తేదీ సాయంకాలం క్రిస్మస్ ఈవ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే క్రిస్మస్ క్యారల్స్ బృందగానం. ప్రపంచం నలుమూల నుండి వచ్చిన సుమారు 900 మంది కళాకారులు సామూహికంగా భక్తజన సందోహాన్ని ఉర్రూ తొలగించేలా క్యారల్స్ పాడారు. ఇవే కాక మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. డిసెంబర్ 25వ తేదీ పవిత్ర క్రిస్మస్ పర్వదినం. స్వామి అశేష భక్తజన వాహినికి తమ దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. స్వామి దివ్యోపన్యాసానికి ముందు 2 విదేశీ వక్తలు తమ అనుభవాలను వివరించారు. ముఖ్యంగా స్వామి తన దివ్య ప్రేమతో జనబాహుళ్యంలో, సంఘంలో ఏ విధంగా నిశ్శబ్దంగా పరివర్తన తీసుకొస్తున్నారో చెప్పారు. మొదటి వక్త 18 ఏళ్ల అమ్మాయి జూలియానా ఫుల్లర్, కోస్టారికా దేశ నివాసి. ఆమె కోస్టారికా మెడికల్ స్కూల్లో చదువుకుంటోంది. తన 6వ ఏట తన ఇంగ్లీష్ టీచర్ వద్ద బాబా ఫోటో చూడటం జరిగిందని, ఒక్కసారి స్వామిని చూడగానే స్వామి కన్నులలోని ఆకర్షణతో తన మనసంతా నిండిపోయిందని, ఆనాటి నుండి ప్రేమ, దయా వంటి సాత్విక భావాలు తనలో చిగురించాయని ఆమె చెప్పింది. తత్ఫలితంగా ఎంతో కుతూహలంతో, శ్రద్ధతో స్వామి బోధనలు చదివి ఉత్తేజితురాలై మాంసాహారాన్ని కూడా త్యజించింది. ఒక హఠయోగ పాఠశాలను ప్రారంభించి అందులో ఎడ్యుకేరికి సంబంధించిన విషయాలను కూడా బోధించసాగింది. స్వామి తనను అనేక విధాల ఆదుకుంటున్నారని, తన విద్యాభ్యాసానికి కూడా స్వామి దయవల్లే ధనం ఏర్పాటవుతోందని, తాను అనుక్షణం స్వామి దివ్యప్రేమను అనుభవిస్తున్నానని చెప్పింది. స్వామిని నమ్మిన తరువాత ఎవరన్నా బాధపడితే తన హృదయం ద్రవిస్తోందని, సంతానం లేనివారు బాధపడుతూ ఉంటే సానుభూతితో తాను ప్రార్థిస్తే వారికి బిడ్డలు కూడా కలిగారని జూలియానా చెప్పింది. స్వామి ఆశీస్సుల వల్ల అనూహ్యంగా ధనం చేకూరి మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించడానికి 2007వ సంవత్సరంలో ఇండియా వచ్చింది. ఆమెకు ప్రశాంతి నిలయం ఒక భూలోక స్వర్గంలా తోచింది. కోస్టారికాకు వెళ్లిన తర్వాత లవ్ ఇన్ యాక్షన్ అనే రేడియో సాయి కార్యక్రమానికి స్పానిష్ భాషలో తన సహాయ సహకారాలు అందించింది. మనిషి అంటే ఈ భౌతిక శరీరం కాదని, శరీరం అస్థిరమని బాబావారు చెప్పే మాట ఎన్నడూ మరవక స్మరిస్తానని, ఏ విషయంలోనైనా స్వామిని సర్వస్వ శరణాగతి పొంది సరైన సూచనలు పొందుతానని, తన భక్తి పరిపూర్ణమై 12 సంవత్సరాల స్వల్పకాలంలో తాను పూర్తిగా మారిపోయానని, స్వామికి అసాధ్యమన్నది లేదని, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ స్వామి అని, తన జీవితంలో అపురూపమైన ఈ మార్పుకు కారణమైన స్వామికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని జూలియానా ఫుల్లర్ చెప్పింది. తరువాత వక్త న్యూజిలాండ్ నివాసి డగ్లస్ సాండర్స్. నాస్తికుడనే నేను స్వామి ప్రేమ వల్ల ప్రేమ విశ్వాసాలు కలబోసిన ఒక మంచి క్రైస్తవుడుగా మారానని అతను చెప్పాడు. 1989 ఆక్లండ్ సాయి సెంటర్లో అతని భార్య శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని చిత్రీకరించిన చరణచిత్రం చూసింది. ఆమె నిర్మల హృదయ, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలకై ఎదురుచూసేది. ఆ చరణచిత్రంలో స్వామిని చూచి వారి దివ్యోపన్యాసం విన్న తర్వాత ఈయనే నా ప్రశ్నలకు జవాబు అని ఉద్వేగంగా చెప్పింది. వెంటనే మాంసాహారం మద్యపానం మానివేసింది. సాయి సెంటర్కు తరచూ వెళుతూ స్వామి బోధనను త్రికరణ శుద్ధిగా పాటించేది. ఆమె స్వామి గురించి తన భర్తతో ఏనాడూ చర్చించలేదు. స్వర్గంలో ఉండవలసిన దైవం భారతదేశంలో భూమి మీద మానవ శరీరంలో ఎలా నడుస్తున్నారనేది ఆమె భర్త ఊహకాందని విషయం. 1993 ఆమె స్వామిని ప్రశాంతిలో దర్శించి స్వామి ఆలోచనలో లీనమై పూర్తిగా పరివర్తన చెందిన వ్యక్తిగా తిరిగి వచ్చింది. తన భర్తకు స్వామి ప్రేమ గురించి, వైభవం గురించి చెప్పసాగింది. ఆమె చెప్పేదంతా సత్యం కాకపోవచ్చునని ఆమె భర్త ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమెను మార్చడం వీలుకాక అదే సంవత్సరం తాను కూడా భారతదేశానికి వచ్చి తాను నమ్మిన విషయాన్ని తన భార్యకు నిరూపించడానికి 3 వారాలు ప్రశాంతి నిలయంలో గడిపాడు. తన ఉనికిని పట్టించుకోవాలని ఎంత ప్రార్థించినా స్వామి అతని ముఖమైనా చూడలేదు. ఆఖరి రోజున తన ఆశలన్నీ వదులుకుని అసలు ప్రశాంతిని రాకుండా ఉండవలసిందేమో అని విచారించాడు. ఆ రోజు దర్శన సమయంలో స్వామి 6వ వరుసలో కూర్చున్న అతన్ని దాటి వెళ్లిపోయి హఠాత్తుగా వెనక్కి తిరిగి వచ్చి అతని కళ్ళలోకి సూటిగా చూసి అందమైన చిరునవ్వు చిందించారు. ఆ చిన్న చిరునవ్వు అతనికి మహావరప్రసాదమై అతని హృదయం ఆనంద డోలికల్లో తేలిపోయింది. అతని జీవనసరళి మార్చివేసింది. మద్యపానం, మాంసాహారం, 25 సంవత్సరాలుగా అతన్ని పట్టి పీడిస్తున్న ధూమపాన వ్యసనాన్ని మానివేయగలిగాడు. సత్యసాయి సాహిత్య పఠనంతో అతని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎప్పుడో వదిలిన బైబిల్ని చేతపట్టి పఠించడం ప్రారంభించాడు. స్వామి సంస్థలో చేరి అనతి కాలంలోనే న్యూజిలాండ్ సాయి ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. క్రమక్రమంగా పరివర్తన చెందుతున్నానని, స్వామి దయా ప్రేమల వల్ల క్రమంగా సత్క్రైస్తవుడిగా మారుతున్నానని తన ఉపన్యాసం ముగించాడు. ఈ 2 ప్రసంగాల తర్వాత స్వామి తమ దివ్యోపన్యాసంలో ప్రతి వ్యక్తి ముందు తనను తాను తెలుసుకోవాలని, దైవం నామరూపాలకు అతీతుడని, సర్వాంతర్యామే అని చెప్పారు. దైవమే ప్రేమ, ప్రేమే సత్యమని, అందరూ ప్రేమమయమైన జీవితం గడుపుతూ శాంతిని అనుభవించాలని చెప్పారు. డిసెంబర్ 26 విదేశాల నుండి వచ్చిన చిన్నారుల జీవితాల్లో సువర్ణాధ్యాయం. ఆ చిన్నారులు తమ మృదుమధురమైన పాటల ద్వారా తమ హృదయాంతరాళల్లో ఉప్పొంగిన భక్తిగంగను స్వామి సమక్షంలో ఆవిష్కరించారు. ఆ తరువాత యేసుప్రభు అపురూప త్యాగాన్ని తెలియజేసే చక్కని సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. వారి కళాప్రతిభకు స్వామి వేదిక దిగి ఆ చిన్నారులందరితో అనుగ్రహ సంభాషణం చేసి వారికి జ్ఞాపికలందించి వారితో ఫోటోలు తీయించుకుని ఎంతోసేపు వారికి ఆనందాన్ని, ప్రేమను పంచిచ్చారు. డిసెంబర్ 28 సాయంకాలం యూరప్లోని సెర్బియా, క్రొయేషియా, మ్యాసిడోనియా, స్లోవేనియా, బోస్నియా దేశాల నుండి వచ్చిన భక్త బృందం తమ మృదుమధురమైన గానంతో స్వామిని మైమరపింపచేశారు. ఆయా భాషల్లో పాడినా అది హృదయ భాష కాబట్టి వారి భక్తి ప్రపత్తులు స్వామికి అంది స్వామి వారిని ఇంకా పాడమని సెలవిచ్చారు. అనంతరం స్వామి వారంతా చాలా బీదదేశాల నుండి వచ్చారని, స్వామిపై అచించిన విశ్వాసం, ప్రేమ కలవారు కాబట్టి అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడికి వచ్చి ఎంతో భక్తితో పాటలు పాడి స్వామిని సంతోషపెట్టారని స్వామి ఆదేశంతో అనిల్ కుమార్ గారు ప్రకటించారు. స్వామివారందరి మధ్య తిరుగుతూ ప్రతి ఒక్కరికీ నూతన వస్త్రాలు, విభూతి ప్రసాదాన్ని తమ అమృతహస్తాలతో స్వయంగా అందించారు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా స్వామి దివ్యప్రేమకు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పర్వదినం నాడు రాత్రి సెర్బియా, క్రొయేషియా, మాసిడోనియా, స్లోవేనియా, బోస్నియా మరియు ఇండోనేషియా నుండి సాధనా శిబిరం నిర్వహించుకునేందుకు ప్రశాంతినిలయం వచ్చిన 430 మంది భక్తులు కలిసి వెస్టర్న్ క్యాంటీన్లో వంటలు వండి వడ్డనలు చేసి ఎంతో ఉత్సాహంగా ప్రేమ సేవాభావాలతో సేవ చేశారు. ఆ విధంగా 2009 సంవత్సరపు క్రిస్మస్ వేడుకలు ప్రశాంతినిలయంలో ఘనంగా జరిగాయి. తమ చుట్టూ ఈ సంరంభాన్ని, ఆనందాన్ని చూసిన వారికి సుదూర దేశాల నుండి వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు స్వచ్ఛందంగా ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రశాంతినిలయం చేరుకుని కనీస వస్తువులు మాత్రమే కలిగి జనసమ్మర్దంతో నిండిన గదులలో ఉంటూ అలవాటులేని ఆహారం తింటూ గంటల తరబడి కటిక నేల మీద కూర్చుని స్వామి రాక కోసం నిరీక్షిస్తూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో రసజ్ఞ మనోజ్ఞమైన ప్రదర్శనలివ్వడంలో ఏ రహస్యం దాగి ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు. ఒకవైపు నిర్మలమైన, దివ్యమైన స్వామి ప్రేమ యొక్క ఆకర్షణ, మరొకవైపు స్వామి పట్ల హృదయాలు నిండి పొంగి పడవళ్లు తొక్కిన వారి ప్రేమవాహిని. ఇవే కారణాలు ప్రేక్షకులే కాదు దేవతలు కూడా దర్శించవలసిన అలౌకికమైన సన్నివేశం ఇది. ఇది పరితప్త ఆత్మలు, దయాసాగరుడైన పరమాత్మల అపురూప సంగమం. పవిత్రమైన ఈ క్రిస్మస్ అంతరార్థం బహుశా ఇదే అయి ఉంటుంది.
ఇంతవరకు December 25, 2009 స్వామివారి దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి క్రిస్మస్ పర్వదిన విశేషాలను మీరు విన్నారు. ఇప్పుడు January 1, 2010 శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి చెందినటువంటి 1500 మంది పూర్వ విద్యార్థులు స్వామివారి దివ్య సన్నిధిలో సమర్పించినటువంటి కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను మీతో పంచుకుంటారు.
ఓం శ్రీ సాయిరాం. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమ శిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వలయు సత్యమైన బాట సాయి మాట. ఇటువంటి విద్యని శ్రీ సత్యసాయి విద్యార్థులకు అనుగ్రహించిన చల్లని తల్లి సాయిమాత ఒడిలో వారందరూ గడిపిన మధుర క్షణాల గురించి ఇప్పుడు విందాం. సాయిమాత సన్నిధిన శ్రీ సత్యసాయి విద్యార్థుల అపూర్వ సమాగమం. సరిగ్గా 3 సంవత్సరముల క్రితం నూతన సంవత్సర శుభ ఆరంభ పర్వదినాన భగవాన్ తమ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి, ప్రతి నూతన సంవత్సర శుభారంభం స్వామి సమక్షంలో ఒక పర్వదినంగా జరుపుకోమని అత్యంత ప్రేమతో సెలవిచ్చారు. అందుకే ఈ సంవత్సరం కూడా 3 రోజుల ముందు నుండి ప్రశాంతి నిలయానికి వందల సంఖ్యలో శ్రీ సత్యసాయి విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో సహా రావడం ప్రారంభించారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ శ్రీ సాయిమాత వేల తలుల ప్రేమతో తన పిల్లల నిమిత్తం మందిరంలో తగిన వసతులు కలిగిన గదులను, కార్యక్రమాల ప్రణాళికల నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలకై అభ్యాసం చేసుకునే నిమిత్తం బుక్ ట్రస్ట్ వద్ద గల డబల్ డెక్కర్ భవనాన్ని కేటాయించవలసిందిగా ఆదేశించారు. అంతేకాక అపార కృపతో భగవాన్ December 31 తేదీన నాటక ప్రదర్శనకు, January 1 తేదీ సాయంత్రం స్వామివారి సన్నిధిన వివిధ వేడుకలు జరుపుకునే మహద్భాగ్యం, 2వ తేదీ సాయంత్రం తన విద్యార్థులకు, వారి కుటుంబాలకు పూర్ణచంద్ర సభామంటపాన ప్రత్యేక దర్శన స్పర్శన సంభాషణల అపూర్వ అవకాశం ప్రసాదించారు. అందులో వక్తలను సహితం స్వామి ఎంపిక గావించి పూర్వ విద్యార్థులను తమ సంపూర్ణ ప్రేమతో ముంచి తేల్చారు. ముఖ్యంగా 31వ తేదీ ఉదయ భాగంలో సాయి విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి చైతన్య జ్యోతిని సందర్శించి అపూర్వ అనుభూతులను పొందవలసిందని తమ మాటగా చెప్పి పంపారు. ఎంతటి ప్రేమ, ఎంతటి దయ, ఎన్ని జన్మల పుణ్యఫలమో శ్రీ సాయి నీ పద సన్నిధి దొరికెను, సత్యసాయి నీ పద సన్నిధి దొరికెను అని ప్రతి సాయి విద్యార్థి హృదయాంతరాళాల నుండి భగవానుని అనుగ్రహానికి కృతజ్ఞతలను అర్పించారు. ఇక కార్యక్రమాల వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే 30వ తేదీ డిసెంబర్ ఉదయం 8 గంటలకే విద్యార్థులందరూ గ్రామసేవ నిమిత్తం కొత్త చెరువు తలమరల గ్రామాలకు తరలి వెళ్లడం జరిగింది. కొత్త చెరువునందు నిర్వహించిన ఉపాధి కల్పన మరియు ఉపాధి శిక్షణ కార్యక్రమానికి దాదాపుగా 1000 మంది నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. అదేవిధంగా తలమరల మరియు చుట్టుపక్క గ్రామాల్లో నారాయణ సేవ, బాల వికాస్, పశు చికిత్సా శిబిరం, మొక్కలు నాటడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రోజంతా ఎంతో ఉత్సాహంగా సేవలో నిమగ్నమైన శ్రీ సత్యసాయి విద్యార్థులు నాడు సాయంకాలం దర్శనానికి వచ్చి స్వామికి తమ కృతజ్ఞతలను అందించారు. ఇక 2వ రోజు కార్యక్రమాలలో భాగంగా ఇదియే ప్రేమబంధం అన్న యథార్థ గాథల సంకలనంగా ఒక చక్కని నాటిక ఈ పూర్వ విద్యార్థులు ప్రదర్శించారు. భగవాన్ తన పిల్లలను అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉండి ఏ విధంగా రక్షిస్తూ వచ్చారో, రక్షిస్తున్నారో అత్యంత వాస్తవికంగా ఈ ప్రదర్శన కొనసాగింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నేడు దాదాపు 1300 పైచిలకు విద్యార్థులు తమ తల్లి సాయిమాత ప్రేమచే రప్పింపబడి వారి ఆశీ అనుగ్రహ పాత్రులైనారు. వారందరి కుటుంబ సభ్యులతో కలిపితే దాదాపు 4000 మంది పిల్లలు పెద్దలు అంతా ఆ ప్రేమమయుని కరుణాంబుధిలో తనివి తీరా తరించాలని ఏతెంచారు. ప్రపంచంలో ఎక్కడా ఇట్టి అపూర్వ అనుబంధం, అనిర్వచనీయ ప్రేమబంధం కనబడదనడం అతిశయోక్తి కాదేమో. ఇక ఆనాటి నాటిక ప్రదర్శన చూసినట్లయితే చక్కని ఎల్సిడి తెర మీద వేషానికి తగ్గ వస్త్రధారణ, అలంకారాలతో పరిపక్వత కలిగిన నటనా చాతుర్యంతో, చక్కని భావపూరిత సంభాషణలతో, నాట్యంతో, పాటలతో, హాస్యంతో, చతురతతో వెరసి సర్వ సమ్మిళిత కళా నైపుణ్యంతో ఈ నాటిక సభికులను ఆద్యంతం ఆకట్టుకుంది. అవ్యాజ ప్రేమమూర్తి అయిన భగవాన్ తమ ఆశీస్సులను ఈ పూర్వ విద్యార్థులపై దండిగా కురిపించి ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ వారందరికీ గ్రూప్ ఫోటోను అనుగ్రహించారు. ఈ పూర్వ విద్యార్థులందరినీ స్వామి అనుగ్రహంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దిన గురుబ్రహ్మలందరూ పొందిన ఆనందం ఇంతా అంతా అని చెప్పలేం. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా 9 ప్రాంతాలకు చెందిన 29 మంది విద్యార్థులు అత్యంత స్వల్ప వ్యవధిలో అభ్యాసం చేసుకుని అనూహ్యంగా అపూర్వ ప్రదర్శనను అందించారు. ఇదంతా భగవాన్తో గడిపిన మధుర క్షణాలలో ఆ సాయిమాత నేర్పిన సుశిక్షణ అనుభవంతో స్వామివారి పరిపూర్ణ ఆశీస్సుల ఫలితమే కాని మరొకటి కానే కాదని ప్రతి పూర్వ విద్యార్థి ఏకకంఠంతో వివరించారు. ఇక 1 జనవరి 2010 నూతన సంవత్సర ఆరంభ శుభదినాన ఉదయభాగ ప్రదర్శనలు ప్రస్తుతం శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న శ్రీ సాయి విద్యార్థులచే మనోహరంగా కన్నుల పండుగగా జరిగింది. నాటి సాయంకాలం వేడుక చేసుకునే భాగ్యం పూర్వ విద్యార్థులకు దక్కింది. స్వామిని యజుర్మందిరం నుండి పూర్ణకుంభ స్వాగతంతో విజయశంఖారావం పూరించి మార్చిపాస్టుతో విద్యార్థులు లయబద్ధంగా ముందునడువగా బ్యాండ్ విద్యార్థులు వివిధ స్వాగత స్వరాల సుమాహారం సమర్పించుకోగా వింజామరలతో, ఛత్రచామరాలతో సువర్ణవర్ణ సింహాసనంపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన మన సాయి భగవాను తన పిల్లలందరినీ తనివి తీరా వీక్షిస్తూ సభాస్థలికి వచ్చి ఆసీనులైనారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలనం, అనంతరం వివిధ రకాల కేకులను విద్యార్థులు స్వామిచే కట్ చేయించారు. ప్రదర్శన ఆరంభ సూచకంగా గణేష్ పాటతో ప్రారంభించిన బ్యాండ్ విద్యార్థులు మధ్య మధ్యలో తాము పొందిన అనుభవాలను అనుభూతులను మరొక్క మారు ఆనందంగా నెమరు వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతున్న ఆద్యంతం ఎదురుగా ఉన్న ఎల్సిడి తెరపై స్వామి తాలూకు ఛాయాచిత్రాలను, వివిధ సందర్భాలను గుర్తు చేస్తున్న వాటిని ప్రదర్శించడం జరిగింది. మధ్య మధ్య ఈ పూర్వ విద్యార్థులు తాము చేస్తున్న వివిధ కార్యక్రమాలను స్వామికి విన్నవించి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారు తయారు చేసుకున్న సాయి స్టూడెంట్స్ .org అన్న వెబ్సైటును స్వామితో లాంఛనంగా ప్రారంభింపజేయడం, బ్రిడ్జ్ అక్రాస్ టైమ్ అన్న 15 మరియు 16 వాల్యూమ్స్ భజన క్యాసెట్లను ఇనాగ్రేట్ చేయించుకోవడం, విద్యుల్లేఖ అన్న ఒక త్రైమాసిక విద్యార్థి పత్రిక వెలువరించుకోవడం ఇత్యాదులు ఎన్నో స్వామి సమక్షానికి తెచ్చి వారి ఆశీస్సులను అందుకోవడం ఆనాటి కార్యక్రమంలోని ప్రత్యేక విశేషం. ఈ సందర్భంగా స్వామి ఒక విద్యార్థికి స్వర్ణ అంగుళీకం సృష్టించి అందించడం జరిగింది. నేడు స్వామి సమక్షంలో ఇచ్చిన ప్రదర్శనతో శ్రీ సత్యసాయి విద్యార్థుల బ్యాండు బృందం తమ రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీనిని స్వామి 1985 సంవత్సరంలో ప్రారంభించారని, ఏమీ రాని విద్యార్థి కూడా నేడు ఒక వృత్తి కళాకారుని కంటే అద్భుతంగా ప్రదర్శించగలుగుతున్నాడంటే అదంతా స్వామి చలవే అని తెలియజేశారు ఆ పూర్వ విద్యార్థి బృందం. ఇక జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి పూర్ణచంద్ర సభా ప్రాంగణం పూర్వ విద్యార్థులతో, వారి కుటుంబ సభ్యులతో కళకళలాడుతూ కనబడింది. వివిధ జిల్లాల నుండి వచ్చే పర్తియాత్రలను ఈ దృశ్యం తలపింపజేసింది. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో విచ్చేసిన స్వామికి వేదఘోషతో విద్యార్థులు ఎదురేగి ఘనస్వాగతం అందించారు. అనంతరం స్వామి అనుమతితో శ్రీ చక్రవర్తి గారు తొలి పలుకులు నివేదించి శ్రీ వెంకట్రామన్ గారిని మరియు శ్రీ శ్రీనివాసన్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరారు. ముందుగా మాట్లాడిన శ్రీ వెంకట్రామన్ శ్రీ సత్యసాయి యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ గారు స్వామి వజ్ర సంకల్పాలతో నభూతో నభవిష్యతి అన్న చందాన నేడు మన కళ్ల ముందు సాక్షరంగా గోచరిస్తున్న వివిధ మానవ సేవా పథకాలను స్వామి ఎట్లా పూర్తి గావించింది, ఎట్లా నడిపిస్తున్నది వీడియో ద్వారా చూపి అట్టి సర్వశక్తిమంత సాయిమాత స్ఫూర్తి మనందరిలో నిండేలా దీవించమని వారు స్వామిని ప్రార్థించారు. అనంతరం శ్రీ శ్రీనివాసన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా ప్రెసిడెంట్ వారు మాట్లాడుతూ, తిరిగి జన్మంటూ ఉంటే అది స్వామి కళాశాల విద్యార్థిగా పుట్టాలని కోరుకున్నారు. స్వామి దయతో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను, వాటికి సంబంధించిన గణాంకాలను కూడా సభకు వివరించారు. స్వామి 85వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూ పూర్వ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములు కమ్మని, మరింత ఉపయుక్తమైన సలహాలను అందించాలని వారు కోరడం జరిగింది. వక్తల ఉపన్యాసాల అనంతరం విద్యార్థులు వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాలలో, ఇతర దేశాలలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రతులను, ఫోటో ఆల్బమ్స్లను స్వామికి చూపించారు. అంతేకాక అనంత ప్రేమా వాత్సల్యాలతో స్వామి చేయించిన ఏర్పాట్లకు, స్వామి చూపిన కరుణకు ఏ విధంగా కృతజ్ఞతలు అందించాలో తెలియడం లేదని విద్యార్థులు స్వామికి విన్నవించుకున్నారు. కొంత తడవు అనంతరం భగవాన్ స్వయంగా విద్యార్థులు అందరి మధ్యకు వచ్చి అందరినీ నిండుగా దండిగా మెండుగా ఆశీర్వదించి ఆనంద పరవశాల గావించారు. ఈ అపూర్వ సమాగమం రాబోయే శ్రీ సత్యసాయి సచ్చరిత్ర గాథలో ఒక స్వర్ణమయ గాథగా ఉంటుందనడంలో ఎట్టి సందేహం లేదు. తల్లి తండ్రి వినీవే గురు నేస్తమునీవే కరుణించి కాపాడు దైవమీవే నీదు బిడ్డలమమ్ము పాలింపవోయమ్మా
సకల లోక జనని సాయి మాత, సకల లోక జనని సాయి మాత.
జై సాయిరాం.
ఇంతవరకు జనవరి 1, 2010 శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి చెందినటువంటి 1500 మంది పూర్వ విద్యార్థులు స్వామివారి దివ్య సన్నిధిలో సమర్పించినటువంటి కార్యక్రమాలు మరియు వారి మనోభావాలను మీతో పంచుకున్నారు. ఇప్పుడు శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు లీలా కైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమతత్వం మరియు మానవాళికి స్వామి అందించిన సేవలపైన ప్రసంగిస్తారు.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే.
మహాపరిపూర్ణావతారి భగవాన్ సత్యసాయి బాబావర్ పాంచభౌతిక దేహాన్ని ధరించి అవనీ సంచారానికి వచ్చి 84 సంవత్సరాలు. ఇది ఒక పుణ్యకాలం, ఇది ఒక యోగకాలం. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మే గురుస్వరూపంగా రావటం అరుదైన సన్నివేశం. గురువుగానే కాదు ఆచార్యవర్యులుగా కూడా స్వామి వచ్చారు. ఆచార్యుడు అంటే తాను ఏది బోధించాడో దానిని ఆచరించి చూపించినవాడు ఆచార్యుడు గనక. 84 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామి అవతార వైభవాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసినట్లయితే పరమాత్మ ఈ ప్రపంచానికి చెయ్యనిదే ఉన్నది, ఎంత చేశారు ఎంత చేశారు, అబ్బురపడిపోతాం, ఆశ్చర్యపడిపోతాం. అయితే భగవాన్ చేసిన దానిలో నుంచి వారు చేశారే అని ఆశ్చర్యపడే కంటే వారు చేసినట్లుగా మనమేం చెయ్యాలి అని ప్రశ్న వేసుకోవటానికి ఇది ఒక గొప్ప సందర్భం. కాబట్టి స్వామి యొక్క అవతార వైభవాన్ని, తత్వాన్ని, స్వామి యొక్క ఆ అవతార పరిపూర్ణతని సమగ్రంగా విచారణ చేద్దాం.
భగవాన్ సత్యసాయి పాంచభౌతిక దేహాన్ని ధరించి 84 సంవత్సరాలు సర్వ జగత్తుని అధ్యాత్మ మార్గంలో నడిపించినటువంటి ఒక అత్యద్భుతమైన రమణీయమైనటువంటి సన్నివేశం ఆధ్యాత్మిక చరిత్రలో. కృతయుగం నాటి సత్యము, త్రేతాయుగం నాటి ధర్మము, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమ, కలియుగంలో ఉన్న అహింస, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వరూపంగా భగవాన్ సత్యసాయి ఈ జగత్తులోకి వచ్చారు. ఒక్కొక్క అవతారి ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తన అవతార పరమార్థాన్ని కొనసాగిస్తూ అవతార వైభవాన్ని జగజ్జేగీయంగా వెలిగిస్తూ అప్రతిహతంగా సాగిపోయే ఒక ఆధ్యాత్మికమైన మధురానుభూతి ఇది. ఈ రోజున కొంత భగవాన్ సత్యసాయి ఈ జగత్తుకి ఏం చేశారు, ఎందుకని ఈ సర్వదేశాలు సర్వ సృష్టి పరమాత్మ సాయి యొక్క దివ్య పాదాల దగ్గరకు చేరుకోవాలని, పరమాత్మ సాయి భావనలో పరవశించాలని, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రేమని కరుణని తదనుభూతంగా చేసుకుని దివ్యమైనటువంటి ఒక జీవన విధానానికి శ్రీకారం చుట్టాలని తహతహలాడుతున్నదో మనందరం కూడా స్థాళీపులాకన్యాయంగా కొంత విచారణ చేయాలి. ఏ అవతారి అయినా ఈ జగత్తులోకి వచ్చినప్పుడు తనలోని దివ్యత్వాన్ని జగత్తుకి ప్రకటన చేయటానికి ఆయన ముందు ఎంచుకునేది లీల. లీల, మహిమ, అనుగ్రహము అనేక పదాలుగా మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నా నిజానికి స్థూల సూక్ష్మ విచారణ గనక చేసినట్లయితే ఆ మూడు ఒక్కటే. శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు నిజానికి ఆయన తొలినాళ్లలో చేసినటువంటి దివ్యమైనటువంటి లీల అహల్యాశాప విమోచనం, అపురూపమైనటువంటి మహిమ శివధనుర్భంగా సన్నివేశం, అనుగ్రహం సర్వ సృష్టిలో ఉన్నటువంటి దౌష్ట్యాన్ని కాలుష్యాన్ని నివారణ చేసి అహంకరించి మదోన్మత్తులైన వారందరినీ అణచి ధర్మ సంస్థాపన చేసి ధర్మానుగ్రహంగా, ధర్మ నిగ్రహంగా, ధర్మ విగ్రహంగా సాగింది రామావతారం. అయితే రాముడు మాయామానుష వేషధారి, మానవుడుగా ఉండటానికి మానవుడికి పరిమితమైనటువంటి కొన్ని విధానాలకు లోబడి ప్రకృతికి లోబడి సంచారం చేయాలని నిర్ణయించుకుని వచ్చిన కారణంగా రామావతారమంతా మాయామానుష వేషం. సామాన్య మానవుడి వలె పొందాడు, పొగొట్టుకున్నాడు, విలపించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, శిక్షించాడు, అనేక రకాలుగా సామాన్య మానవుడి యొక్క జీవనం ఎట్లా ఉన్నదో రామ అయనమంతా అట్లా సాగింది. కాని ఎక్కడా ధర్మవిరుద్ధమైనటువంటి ఆలోచన కాని, ధర్మవిరుద్ధమైనటువంటి చర్య గాని, ధర్మవిరుద్ధమైనటువంటి ఏ సన్నివేశము లేకుండా త్రేతాయుగంలో శ్రీమద్ రామాయణమంతా కూడా, అంటే రామ కథ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఒక యోగస్థితిలో సంచారం చేసింది. అయితే కాలానుగుణంగా యుగ ప్రభావం చేత ద్వాపరయుగంలో అదే చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు బాలకృష్ణుడైనాడు, యవ్వన కృష్ణుడైనాడు, ప్రౌఢకృష్ణుడైనాడు, యోగీశ్వర కృష్ణుడైనాడు. రాబోయే కలియుగానికి లీలామానుష విగ్రహ స్వరూపంగా, యోగీశ్వర స్వరూపంగా భగవద్గీతని ఉపదేశనం చేశాడు. అంటే రామాయణములో ఉన్నటువంటి రాముడంతా మాయామానుష విగ్రహమైతే కృష్ణావతారమంతా కూడా లీలామానుష విగ్రహం. లీల అంటే లీనం చేసుకుని లయం చేయటం, ఏ రకంగా తనలో లీనం చేసుకుని సర్వ జగత్తుని లయం చేసుకునేటువంటి ఒక విధానం ఇది. లీల నిజానికి ఒక విభూతి. మరి మహిమ అంటే అది ఒక స్థితి. సామాన్య మానవుడు బయట నుంచి చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మహిమలుగా, అసంబద్ధంగా, అసహేతుకంగా, అర్థం కానట్లుగా, మానవుడి యొక్క మేధ అందుకోలేనంత స్థితిలో ఉన్న కారణంగా ఇది నమ్మదగినదేనా అని ప్రశ్న వేసుకుని జవాబు దొరికేదాకా అవిశ్రాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం నుంచి చిట్ట చివరి మహాభినిష్క్రమణం వరకు సాగిందంతా లీలాకాండే. అయితే ఈ లీల ఎందుకు చెయ్యాలి? ధర్మవర్తనుడైనటువంటి మానవుడికి లీల అక్కరలేదు. అధర్మ ప్రవర్తనుడైనటువంటి జీవుడికి పరమాత్మ తన యొక్క శక్తిని, తనలో ఉన్నటువంటి సమస్త శక్తులని పరిచయం చేయటానికి, ఇదిగో పరమేశ్వరుడు దేనినైనా సృష్టించగలడు, దేనినైనా లయం చెయ్యగలడు, కానీ రాముడైనా కృష్ణుడైనా మరెవరైనా మానవ దేహాన్ని మాత్రమే తీసుకుని ఈ జగత్తులోకి రావాలి. ఎందుకంటే అన్ని జన్మలలోనూ ఉత్తమోత్తమమైనటువంటి జన్మ, ఉత్కృష్టమైన జన్మ, సమున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ కనుక. అంతేకాదు మానవ జన్మలోనే అనేకమైనటువంటి పరమార్థాలు సాధించుకోగలడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమంతా లీలావైభవంగా సాగింది. ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో ప్రధానంగా దత్తావతారాలలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం శిరిడీ బాబా, ఆ తర్వాత భగవాన్ సత్యసాయి. ఈ రోజున ఏ పరమ పురుషుణ్ణి గురించి మనమందరం కూర్చొని విచారణ చేస్తున్నామో ఆ పరమ పురుషుడి యొక్క ప్రాదుర్భావమంతా నాలుగు యుగాల సమ్మేళనంగా ఒక్కటిగా రూపొంది ఇక్కడికి వచ్చింది. రూపొందింది కానీ భౌతికమైనటువంటి దేహంలోనే ఉన్నది. అయితే దీనిలో విచారణ చేసినప్పుడు భగవాన్ సత్యసాయి జీవితమంతా ఈ క్షణం వరకు మహిమాకాండగానే సాగలేదు, లీలాకాండగా సాగింది, మహిమాకాండగా సాగింది, సామాజిక చైతన్య స్ఫూర్తిగా సాగింది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు, దానిని శాసిస్తున్న, దానిలో జీవిస్తున్నటువంటి అనేక మంది జీవుల యొక్క డొల్లతనాలు, కోకొల్లలుగా ఉన్నప్పుడు వీటన్నింటినీ ఒక సమస్థానంలో తీసుకురావటానికి, పరమాత్మయందు నిరంతరమైనటువంటి ఒక అనురక్తి, ఒక ఆరాధన కలగటానికి, పరమాత్మ శక్తియందు ఒక విశ్వాసం కలగటానికి 84 సంవత్సరాల భగవాన్ సత్యసాయి అధ్యాత్మ చరిత్ర ఒక నిలువుటద్దం. ఏం చేశారు బాబా? మహిమ చూపించారు. తన ఆవరణంలోకి సాధకుడైన వాణ్ణి, యోగ్యుడైనటువంటి వాణ్ణి, పరిపక్వతకు సిద్ధంగా ఉన్నవాణ్ణి, శుద్ధుడైనటువంటి వాణ్ణి కేవలము మహిమ ద్వారా ఆకర్షించారు. ఆకర్షించి ఆశాంతము మహిమలే చేయలేదు, ఆశాంతము లీలలే చేయలేదు. ఒక్కొక్క వ్యక్తిలో, ఒక్కొక్క సాధకుడిలో లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలన్నింటినీ సమసింపజేసి జ్ఞానము చేత, యోగము చేత, భావన చేత, భక్తి చేత, సేవ చేత, ప్రేమ చేత, శాంతి చేత మానవుడు ఎంత దివ్యుడో, ఎంత పూర్ణుడో, ఎంత వైభవంగా ఈ జీవితాన్ని కొనసాగించవచ్చునో పరమాత్మ సాయి ఇన్నాళ్లుగా మనకు బోధిస్తూ వచ్చారు. అయితే పరమాత్మ సాయి అన్ని అవతారాల కంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, భిన్నమైనది, చిత్రాతి చిత్రమైనటువంటి అవతారం ఇది. ఎందుకని ఇది చిత్రమైనదంటే, చిత్రావతి నదీ తీరంలో అది వచ్చింది కనుక ఒకటి, చిత్ర విచిత్రమైనటువంటి రీతులలో బోధనాకృతి సాగించింది కనుక. అంతేకాదు, మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లటానికి, తన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి, తనలో ఉన్నటువంటి షడైశ్వర్య సంపదని అంతా కూడా సంపత్తిని సాధనామయం చేసుకుని ఒక శక్తివంతమైనటువంటి దివ్య స్వరూపుడుగా వెలిగిపోవటానికలిగినటువంటి అన్ని మార్గాలని ధర్మబద్దంగా తెరచి పరచి ఈ జగత్తుకి ఆవిష్కృతం చేశారు స్వామి. అంతేకాదు, వేదాలలోని సారము, ఉపనిషత్సారము, ప్రస్థానత్రయము, 18 పురాణాలలో ఉన్నటువంటి సారమంతా సారభూతం చేసి మానవుడికి సేవ, ప్రేమ అనేటువంటి రెండు సాధనాయోగాలని, సాధనా మార్గాలని బాబా ప్రతిపాదనం చేశారు. ఇందులో ప్రధానంగా షడైశ్వర్యాలు చాలా ఉత్తమోత్తమమైనవి. ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సంపద ఉండాలి. ఈ 6 ఐశ్వర్యాలు మానవుడు ఎప్పుడైతే తనలోనే ఉన్నాయి, వాటిని బహిర్గతం గనక చేసి సమాజహితం గనక చేసినట్లయితే, అధోజగత్ సహోదరులందరికీ ఆర్థిక పారమార్థిక స్థితులలో పరమార్థంలో నుంచి యథార్థంలోకి ఒక ప్రస్థానం చేయటానికి అనువైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని, ఒక కురుక్షేత్రాన్ని, ఒక కర్మక్షేత్రాన్ని, ఒక ధర్మక్షేత్రాన్ని, పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా భగవాన్ తీర్చిదిద్దారు. చాలా ఉత్తమోత్తమమైనటువంటి సనూతనమైన సనాతనమైనటువంటి వేదిక పుట్టపర్తి. అక్కడ అధిష్టాన దైవము పూర్ణ పురుషుడైనటువంటి భగవాన్ సత్యసాయి వారు మానవుడు తనను తాను పోగొట్టుకోకుండా, తనను తాను నిర్మించుకుంటూ, అనుక్షణము పునర్నిర్మాణం చేసుకుంటూ సర్వ జగత్తుకి ఎంత సహాయకారిగా ఉండవచ్చునో, సర్వ జగత్తులో ధర్మబద్ధాన్ని ఎట్లా ప్రతిపాదించవచ్చునో, ఏ రకంగా మానవుడు ఉత్తీర్ణుడు కావచ్చునో, అనేక రకాలుగా, అనేక పాయలుగా, అనేక రీతులలో, అనేక స్థాయిలలో విచారణ చేస్తూ, బోధిస్తూ, మానవుణ్ణి ఆ దారిలో నడిపిస్తూ, ధర్మవర్తనులైనటువంటి ఒక జీవన విధానాన్ని కేవలము ఆంధ్రదేశానికి, ఆపై కేవలము భారతదేశానికే కాక సుమారు 180 దేశాలలో ఈ దివ్య ప్రభాసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రాచబాటను నిర్మాణం చేశారు బాబా. ఏ సగటు మానవుడి జీవితంలోనైనా 84 సంవత్సరాలు ఒక లెక్కలు ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే 68 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవించిన సామాన్య సాధారణ మానవుడు ఎవరూ చేయలేనన్నటువంటి అత్యుత్తమమైనటువంటి పనులు, అన్ని సమాజహితమైనటువంటి పనులు స్వామి చేసినందువలననే పరిపూర్ణమైనటువంటి శాంతిధామంగా సర్వ సృష్టిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఈరోజు 180 దేశాలలో ఉన్న భక్తులే కాదు, 180 దేశాలలో ఉన్న మేధావులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, సమస్తమైనటువంటి జీవరాశులు కూడా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య పాదముల దగ్గరకు రావటానికి ఒక పూర్ణ ప్రయత్నం చేసేటువంటి ఒక మహాసన్మంగళ వేళ ఇది. ఇది ఒక యోగకాలం, ఇది ఒక యాగకాలం. ఎందుకంటే ఆగం పోతే గాని యాగం రాదు, ఆగయాగాలు పోతే తప్ప యోగం రాదు. అందుకనే ప్రధానంగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అంశ తీసుకుని వస్తే భగవాన్ సత్యసాయి విభూతి యోగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. పరమము చరమము అయినటువంటి ఒక విభూతిని ఈ సర్వ సృష్టికి ఇవ్వటానికి పరమేశ్వరుడైనటువంటి సాయి సంకల్పం చేశారు. ఏమిటి ఈ విభూతి? ఆర్తులకు ఇది రక్షణ. శారీరకమైనటువంటి రోగమున్నట్లయితే దాని నుంచి కాపాడేటువంటి ఒకనొక శక్తివంతమైనటువంటి సాధన. దేహరోగానికి, జాడ్యానికి సంబంధించి ఉంది ఒక ఎత్తైతే, భవరోగానికి సంబంధించింది మరొక ఎత్తు. మళ్లీ జన్మ రానటువంటి ఒకనొక విభూతి స్థాయికి సాధకుణ్ణి చేరుకోమని పదే పదే బాబా విభూతి సృష్టి చేయటం, విభూతి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే సామాన్య మానవుడు, కేవలము శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు, హేతుబద్దంగా తనదైనటువంటి మనస్సుతో ఆలోచించేటువంటి వాడికి ఇది అర్థం కాదు. ఎందుకంటే విజ్ఞాని అయినటువంటి వాడు శాస్త్రజ్ఞానాన్ని పెడగా జ్ఞానాన్ని పరంగా చూస్తాడు. ఈ రెండింటినీ సమన్వయం చేయమంటున్నారు బాబా. విజ్ఞానము జ్ఞానము రెండుగా కనిపిస్తున్నటువంటి విభూతి రేఖలే. ఈ విభూతి రేఖల రెండింటినీ సమన్వయం చేసినప్పుడు సైన్స్ ద్వారా స్పిరిచువాలిటీని, స్పిరిచువాలిటీ ద్వారా సైన్స్ ని రెండూ సమన్వయం గనక చేయగలిగితే మానవ జీవితంలో శాంతి దానంతట అదే నెలకొంటుంది అనేది స్వామి ఈ జగత్తుకి ప్రతిపాదించినటువంటి ఒక వినూత్న స్థితి. అయితే ఎలా సాధించారు దీన్ని? ఈ విభూతి అంటే ఏమిటి? ఇది పరమార్థం. మానవ జీవితానికి కొలికి పూస పరమార్థము ఏది అంటే తన్ను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లటమే. నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మనన్న భావనలో నిలకడి చెందటమే పరమార్థం. గనక బాబా అందరికీ అనుగ్రహించేటువంటి విభూతి పరమార్థము, పూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వైపు నడిపించేది. ఏ వస్తువైనా నిరంతరము పరిణామశీలంగా ఉంటుంది, పరిణామ సహంగా ఉంటుంది, మార్పు చెంది చెంది మరణిస్తుంది, ఇక మళ్లీ మార్పు చెంది పునః రావటానికి వీలులేని ఒకనొక విభూతి స్థాయికి వెళ్లమంటున్నారు. అంటే జన్మరాహిత్యాన్ని ఇప్పుడే ఇక్కడే సాధించుకోమంటున్నారు. అంతేకాదు దీనిలో అనేక కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోగా మిగిలినటువంటిది ఒట్టిది ఊది అయినట్లయితే విభుడు ఇచ్చాడు గనక అది విభూది అయింది. విభూతి ఎందుకైనదంటే అది ఏ ఎట్టి పరిస్థితులలోనూ మళ్లీ తిరిగి రాని మరలి రానటువంటి ఒక జన్మ స్థితి గనక విభూతిని పరమాత్మ ఈ జగత్తుకు అందించారు. దీనిలో అణిమాది సిద్ధులు దాని నిండా దాగి ఉన్నాయి. విభూతి నిండా అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశి, ఆ తర్వాత కైవల్య సిద్ధి. మానవుడు ఎక్కడ ప్రారంభించాడో చిట్ట చివరికి కైవల్యం పొందాలి. కైవల్యము అంటే వైకల్యం లేనటువంటి స్థితి. వాసనారాహిత్యంతో కూడినటువంటి జీవుడు ఎక్కడ నుంచి ప్రారంభమైనాడో ఒక మహిమతో ప్రారంభమై ఒక లీలతో ఆకర్షితుడై మహిమతో లీలతో ప్రభావితుడై సుసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికిని సంతరించుకుని తన జీవన విధానాన్ని తానే నిర్మాణం చేసుకుని తనను తాను సంస్కరించుకుంటూ తన తోటి వారందరినీ సంస్కరించుకుంటూ వెళ్లి నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మాత్రమే కాదు, మనోబుద్ధి చిత్తి అహంకారములు మాత్రమే కాదు, నేను కూడా అమృతస్య పుత్రాహ, అమరలోకం నుంచి పరమాత్మ వలె ఈ జగత్తులోకి నేను వచ్చాను, నేను వచ్చి ఏం చేస్తున్నాను, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము, నారాయణుణ్ణి అన్వేషించటానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ జీవితాన్ని నేను పొందాను గనక ఆ నారాయణుణ్ణి బయట వెతికి వెతికి ఎక్కడా దొరక్క చిట్ట చివరకు మనస్సుని స్థిమితపరచుకొని లీనం చేసుకుని లయం చేసుకుని లీలామాత్రంగా గనక జీవన విధానం గనక సాగించినట్లయితే ఆ పరమాత్మ లోపలే ఉన్నాడన్న భావన కలగటమే కైవల్యం. ఇక్కడ ఉండగానే మోహము క్షయమైతే అది మోక్షమవుతున్నది. అంతేగాని మోక్షం మరణానంతర స్థితి కాదు. మానవుడు జీవించి ఉండగానే ఆనంద స్వరూపుడుగా శాంత స్వభావుడుగా పరమోత్కృష్టమైన జీవన విధానం సాగించేటువంటి ఒక ద్రష్టగా ఒక యోగిగా తన జీవితాన్ని తాను కొనసాగించాలి. పరమాత్మ సాయి ఈ లీలా కైవల్య విభూతిలో ఈ విభూతిని కేవలము సంకేతంగా ఇస్తున్నారు. అంతేకాదు ఆదివ్యాధులు, బాధలు, మానసిక వ్యాధులు అనేక వాటికి ఇది సమాధానమై మన ముందు అనేకమైనటువంటి సన్నివేశాలున్నాయి, అనేక సందర్భాలున్నాయి. అన్ని సందర్భాలలోనూ సత్యం మాత్రం ఒక్కటే, పరమేశ్వరుడు విభూతి ద్వారా నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడా? దానిని దేనికై వాడుకోబోతున్నావు? మళ్లీ ప్రాపంచికమైన సంపాదన కోసమా? కాదు కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకునేటువంటి, నిన్ను నీవు ఎరిగేటువంటి, నిన్ను నీవు తెలుసుకునేటువంటి, నిన్ను నీవు చూసుకోగలిగినటువంటి పూర్ణ అద్వైత సాధనలోకి ప్రయాణం చేయటానికే ఈ విభూతి మంత్రాన్ని, ఈ విభూతి పదార్థాన్ని పరమాత్మ పారమార్థికంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆత్మను ఎరగాలి, లీలను అనుభవించాలి, మహిమను ఆనందించాలి, కానీ ఈ అన్నీ కలిసి అనుగ్రహం వైపు దారితీయాలి. అనుగ్రహం ఎవరిస్తారు? ఇచ్చేది కాదు. అనుగ్రహానికి అర్హతను సంపాదించాలి. మానవుడు మనిషి, మనీషి కావాలి, మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. అంటే సర్వ జగత్తు బ్రాహ్మీమయమని, బ్రహ్మము కంటే అన్యమైన మరొక వస్తువు లేదని, సమస్త బ్రాహ్మీమయమైనటువంటి ఈ జగత్తులో నేను కూడా బ్రహ్మమునే అనేటువంటి స్థాయికి రమ్మంటున్నారు భగవాన్ బాబా. అందుకే త్వమేవాహం న సంశయః, నువ్వు నీకు నాకు తేడా లేదన్న దానిని ఆధునిక మానవుడు అర్థమయ్యే రీతిలో, చేసుకోగలిగిన రీతిలో, అనుభవించవలసినటువంటి రీతిలో యు ఆర్ మీ ఐ ఆమ్ యు అంటున్నారు బాబా. నీలోనూ దేవుడున్నాడు ఎరుకలోకిరా, నీలో భగవంతుడే గనక ఉన్నాడని నీకు అర్థమైనట్లయితే నీవు ఎలా ప్రవర్తించాలి? భగవంతుడి వలె ప్రవర్తించాలి. భగవంతుడి వలె కరుణని జాలువార్చాలి. ఈ ప్రపంచానికి నీవు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. నిన్ను నీవు పోగొట్టుకుంటూనే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఒక మహోత్తమైనటువంటి జీవుడుగా సార్థకత చెందినట్లయితే, జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ రెండూ కలిసినప్పుడు ఈ సమాజానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ఈ సర్వ సృష్టికి కూడా అది ఆనంద సంధాయకమవుతుంది, అది ఆనంద రసతుందిల స్థాయికి వెళుతుందంటున్నారు భగవాన్. అందుకనే ఆయన విద్యా వైద్య రంగాల అన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి ఒక ఇంజనీరు కావటం, ఒక డాక్టర్ కావటం, ఒక యాక్టర్ కావటం లేదా ఒక టీచర్ కావటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దీనిలో పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని, పరసనా డివినిటీ గనక లేకపోయినట్లయితే, ఆ డివినిటీ లేనివాడు కేవలం ఒక ఇంజనీర్గా మాత్రమే ఉంటాడు, ఒక డాక్టర్గా మాత్రమే ఉంటాడు. దివ్యమైనటువంటి మానవీయమైనటువంటి కరుణని ఈ జగత్తు గనక అందించకపోయినట్లయితే ఈ ప్రజ్ఞలన్నీ కూడా వృధా అవుతాయని చెప్తూ, భగవాన్ బాబా దేవుడా కాదా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, అరయ సత్యసాయి దేవుడే అయినతో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాత్రుడైనచో ఆయన దివ్యగరిమకు అంజలింతు అన్నాడు ఒక మహాకవి. అంటే ఆయన గనక దైవం అయినట్లయితే ఆ దైవం నాకు రోజూ కనపడుతున్నాడు, ఆ దైవం నాతో మాట్లాడుతున్నాడు, ఆ దైవం నన్ను సరైనటువంటి మార్గంలో నడవమని చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, ఎక్కడికక్కడ శిక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని నిష్ఠూరాలు, మానవుడి యాతనలు, సంక్లిష్టమైనటువంటి అన్ని పరిస్థితుల నుంచి పరమాత్మ బయటకు పడివేస్తున్నటువంటి కారణంగా, మానవీయమైనటువంటి ఒక మహాకోణం ఆవిష్కృతమైన కారణంగా దివ్యుడైనటువంటి పరంధాముడైన పరమాత్మకి నేను నమస్కారం చేస్తున్నా. అవేం లేదయ్యా, ఆయన కేవలము నరమాత్రుడే, మనబోటివాడే అని గనక అనుకున్నట్లయితే, నరమాత్రుడే గనకైతే
84
సంవత్సరాల అధ్యాత్మ చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే, ఎక్కడ పుట్టపర్తి, పుట్టలు పాములు తప్ప ఇళ్లు తక్కువ, పుట్టలు ఎక్కువ, మనుషులు తక్కువ, పాములు ఎక్కువ, నీటి చుక్కలేనటువంటి ప్రదేశాన్ని పరమాత్మ ఎంచుకున్నాడు. రాముడు కూడా అయోధ్యలో జన్మ ఎత్తిన అరణ్యానికి వెళ్లటానికే సిద్ధపడ్డాడు. కారాగారంలో జన్మ ఎత్తిన పరమాత్మ సర్వ జగత్తులోకి వచ్చాడు సాలోక్య సామీప్య సాన్నిధ్య సాయుధ్యాలు అనుగ్రహించటానికి. అట్లాగే భగవాన్ సత్యసాయి లోకంలో ఉన్నటువంటి సర్వ మతాలని కూడా సమన్వయం చేస్తున్నటువంటి మహావిభూతి యోగము. భగవాన్ సత్యసాయి యొక్క దివ్య చరిత్రే ఒక లీలా కైవల్య విభూతి. ఏం చెయ్యాలి మానవుడు? ఆయన దేవుడే, మనమేం చెయ్యాలి? ఆ దివ్యత్వంలో నుంచి 8th స్టాండర్డ్ కూడా పాస్ కానటువంటి భగవాన్ సత్యసాయి ప్రపంచ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ ప్రారంభించినప్పుడు, ఉత్తమ మానవుడు ఎట్లా తయారు కావాలి, దేని వలన, ఏది తెలుసుకున్నందువలన మానవత్వం పరిమళిస్తుందో, విద్యా విధానం ద్వారా కరుణ ఎట్లా ప్రవహించవలసి ఉన్నదో, వైద్య విధానం ద్వారా, సమాజమైనటువంటి సేవ ద్వారా పరమేశ్వరుడు తన సర్వశక్తులని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ తనదైనటువంటి ఆ దివ్య భావనాసీమని మహావిస్తృతపరుస్తూ అనేక క్షేత్రాలని పరవశం చేస్తూ వెళుతున్నారు. ఆ అవతారంలో, ఆ భాగంలో మనం కూడా 2 అంగుళాలు 2 అడుగులు వేయటానికి జన్మ ఎత్తాం. ఒక సమకాలీనుడుగా, ఒక పరమాత్మకి సమకాలీనుడుగా పుట్టటమే ఒక యోగం. అందున వారు జన్మ తీసుకున్నటువంటి ఆంధ్రదేశంలో పుట్టడం 2వ యోగం, ఆ పరమాత్మని దైహికంగా చూడటం 3వ యోగం, చూసి ఆయన పరమాత్మే అని నమ్మగలగటం 4వ యోగం, పరమాత్మే అని నమ్మిన తర్వాత దారుణ నడవటం 5వ యోగం. కనుక మహావిస్తృతమైనటువంటి ఒక సాగర సదృశమైనటువంటి పరమాత్మని సంసార సదృశమైనటువంటి జీవుడు కొలవలేడు, తలచలేడు, అనుకోలేడు. గనక ఏం చెయ్యాలి? అనుభవించాలి. అనుభవించిన దానిని నిష్ఠగా ఆచరించాలి. సర్వమానవులు కూడా సమస్తమైనటువంటి శాంతి కాముకులుగా, శాంతి ప్రియులుగా, శాంత పుంభావులుగా జీవించేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ సాయి మనందరిపై నిండుగా దండిగా తన అనుగ్రహాన్ని మహామృత వృష్టి వలె కురిపించుగాక అని భగవాన్ సత్యసాయిని ప్రార్థిస్తూ, ఆయన ద్విజుడూ కాడు, పుట్టినవాడూ కాదు, ఎవరయ్యా అజుడు, జన్మలేనివాడు, జన్మ ఎత్తినట్టుగా వచ్చినవాడు, వైదిక సాంప్రదాయంలో ఉన్న అనేక అవతారాలలో శిరోమాణిక్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహావతారి భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, ఈ దివ్యమైనటువంటి ఈ మహాపుణ్యకాలాన పరమేశ్వరుడైనటువంటి స్వామి సమస్త మానవాళిని, 14 భువనాలలో ఉన్నటువంటి సమస్త జీవరాశులని, ఆత్మవైపు ప్రస్థానం చేసే దిశగా, వడివడిగా అడుగులు వేసేటువంటి ఒక దశగా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను. సాయిరాం.
ఇంతవరకు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు లీలా కైవల్యం పేరిట స్వామి యొక్క ప్రేమతత్వం మరియు మానవాళికి స్వామి అందించిన సేవలపైన ప్రసంగించారు.
నారాయణ సత్య నారాయణ, దీపం
ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమాలు సమాప్తం. ఇప్పటి వరకు మీరు విన్న ఈ కార్యక్రమాన్ని radiosai.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను మాకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. మా చిరునామా రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ, ప్రశాంతి డిజిటల్ స్టూడియో, ప్రశాంతి నిలయం, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 5151534. మా ఇమెయిల్ అడ్రస్ listener@radiosai.org. ప్రతి సోమ బుధవారాల్లో సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు శ్రోతలు మా తెలుగు కార్యక్రమాలను వినవచ్చు. జై సాయిరాం.